శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము 4వ రోజు పారాయణము ఆదివారము. నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందాన్ని మరిచిపోతూ తాను శరీరమే అనుకుంటున్నాడు. అట్టి భావనతో తానే చేయువాడు, తానే అనుభవించువాడు అని అనుకునుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే ఉన్నది. అది సద్గురుని పాదములయందు ప్రేమతో కూడిన భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజంలోకి మార్చేవాడు. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మనము సాయిని భగవంతుని అవతారంగా ఎన్నుకున్నాం. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడిని మాత్రమే అని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలెనో చూపేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏదైనా చేయుమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారు ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతునికి విధేయ సేవకుడునని మాత్రమే చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనేవారు. మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినిదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచన కలగజేసెదరని మాత్రమే ఎరుగుదుము. మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగుతుంది. లేకపోతే అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను విందాం. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి సిరిడీకి వచ్చాడు. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాడు. తుదకు పతంజలి యోగ సూత్రాలు కూడా చదివాడు. కాని అనుభవమేమీయూ లేకున్నది. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెంసేపైనా కూడా ఉండలేడు. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకున్నాడు. ఈ లక్ష్యంతో అతడు సిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు. దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన మెదిలింది. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు అనుకున్నాడు. సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్ చందోర్కర్తో ఇట్లన్నారు, నానా, ఎవరికైతే ఉల్లిపాయను జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా పాదాలపై పడి సర్వస్య శరణాగతి చేశాడు. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టాలను తెలిపి ప్రత్యుత్తరములు పొందాడు. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదంతో ఆశీర్వాదములతో సిరిడీ విడిచాడు. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరంలో ఉన్న రామచిలకతో సరిపోల్చవచ్చు అన్నారు. రెండూ బంధించబడే ఉంటాయి. ఒకటి శరీరంలో, రెండవది పంజరంలో. రెండూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నది అనుకుంటూ ఉంటాయి. సహాయకుడు వచ్చి వాటిని బంధముల నుండి తప్పించగానే వాటికి నిజం తెలుస్తుంది. భగవత్ కటాక్షము చే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోతుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహిస్తారు. గత అధ్యాయాలలో మిరీకర్కు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ విన్నాం. అంతకంటే ఘనమైన కథను ఇక్కడ విందాం. ఒకనాడు శ్యామాను విషసర్పం కరిచింది. అతని చిటికిన వ్రేలుపై పాము కాటు పడడం చేత మెల్లగా శరీరంలోకి విషము వ్యాపించమొదలయ్యింది. శ్యామ తాను మరణిస్తాను అని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విఠోబాగుడికి తీసుకుని పోవడానికి నిశ్చయించారు. పాము కాట్లు అచ్చట బాగయ్యేవి. కాని శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెత్తాడు. బాబా అతనిని చూడగానే కోపంతో వానిని తిట్టడం ఆరంభించాడు. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితి ఓ ఏమగునో చూడు అని బెదిరిస్తూ తరువాత ఇట్లు గర్జించారు. ఓ వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపించడం చూచి శ్యామ మిక్కిలి ఆశ్చర్యపోయాడు, నిరాశ చెందాడు. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించేవాడు. బాబా తననట్లు కసిరి తరిమి వేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకున్నాడు. కొంచెం సేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చుని ఇట్లన్నాడు, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు. ఇంటికి పోయి ఊరకే కూర్చో, బయటకి పోవద్దు. నా యందు విశ్వాసముంచు, భయపడకు, ఆందోళన పడవద్దు అని శ్యామాను ఇంటికి పంపించారు. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చునని, కాని నిద్రపోకూడదని, ఈ సలహా ప్రకారం నడుచుకోమని చెప్పి పంపారు. కొద్ది గంటలలోనే శ్యామ బాగుపడ్డాడు. ఈ పట్టున జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమనగా, బాబా పలికిన 5 అక్షరాల మంత్రం "పో వెడలి పొమ్ము, క్రిందికి పొమ్ము" అన్న మాటలు శ్యామాను ఉద్దేశించినవి కాక విషాన్ని ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించారు. మంత్రశాస్త్రాలలో ఆరితేరిన మిగిలిన వారి వలె వారు ఏ మంత్రాన్ని ఉపయోగించలేదు. మంత్ర బియ్యం గాని తీర్థము గాని ఉపయోగించలేదు. శ్యామ జీవితాన్ని రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇతర కథలు గాని వినినచో బాబా పాదాలయందు స్థిరమైన నమ్మకం కలుగుతుంది. మాయ అనే మహాసముద్రాన్ని దాటుటకు బాబా పాదాలను హృదయంలో ధ్యానించండి. ఒకప్పుడు శిరిడీలో కలరా భయంకరంగా చెలరేగింది. గ్రామవాసులు మిక్కిలి భయపడ్డారు. వారు ఇతరులతో రాకపోకలు మానివేశారు. గ్రామ సభలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు. అవి ఏమిటనగా, 1, కట్టెల బండ్లను గ్రామంలోకి రానియ్యకూడదు. 2, మేకను గ్రామంలో కోయకూడదు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ధిక్కరించినచో వారికి జరిమానా వేయాలి అని తీర్మానించారు. బాబాకు ఇదంతా వట్టి చాదస్తము అని తెలుసు. కాబట్టి బాబా ఆ చట్టాలను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో ఒక కట్టెల బండి ఊరిలోకి ప్రవేశిస్తోంది. ఊరిలో కట్టెలకు కరువుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబా సంగతి తెలుసుకుని అచ్చటకు వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తరవిచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉన్నాయి కనుక బాబా కట్టెలు కొన్నారు. నిత్యాగ్నిహోత్రి వలే బాబా తన జీవితమంతయు దునిని వెలిగించే ఉండేవారు. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కట్టెలను తీసుకుని పోయేవారు. అందుకు బాబా ఎన్నడూ ఏమీ పలుకలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం లేదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేసేవారు. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించారో చూద్దాం. నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తీసుకువచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచ్చటనే ఉన్నారు. సాయిబాబా ఆ మేకను ఒక కత్తివ్రేడుతో నరకమని బడేబాబాను ఆజ్ఞాపించారు. ఈ బడేబాబా యందు సాయిబాబాకు చాలా గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపు కూర్చునబెట్టుకునేవారు. చిలుం పీల్చేటప్పుడు బడేబాబా పీల్చిన తర్వాతే సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరంగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చునబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు ప్రతిదినం 50 రూపాయలు ఇచ్చేవారు. బడేబాబా వెళ్ళేటప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించి సాగనంపేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమని చెప్పగా అనవసరంగా దాన్ని ఎందుకు చంపాలి అని బడేబాబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకుని పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయాడు, కానీ తిరిగి రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే, కాని దానిని కూడా పరీక్షించాలి కదా. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాటేవాడాకు పోయి కత్తి తెచ్చాడు. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సందేహంగా బాబా ఉత్తరవు కాగానే దాని నరుకుటకు సిద్ధంగా ఉన్నాడు. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగరు. ఇతర జీవులను హింసించే పనులు చేయుటకు ఇష్టం లేకపోయినా మేకను నరుకుటకు సిద్ధుడయ్యాడు. బడేబాబాను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడెందుకు సిద్ధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి పట్టుకున్నాడు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూస్తున్నాడు. బాబా, ఏమి ఆలోచిస్తున్నావు, నరుకు అన్నారు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగు అన్నారు. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణవై మేకను చంపెదవా అన్నారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాకు నమస్కరించి ఇట్లన్నారు, మీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టమేమీ తెలియదు. మిమ్ము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. మీ రూపమును ధ్యానించుచూ రాత్రింబగళ్ళు మీ ఆజ్ఞలు పాటిస్తాం. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినది కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము అన్నారు. బాబా చిరునవ్వుతో ఆ మేకను తానే చంపుతానని చెప్పారు. మేకను తకియా అనే చోట చంపుటకు నిశ్చయించారు. ఇది ఫకీరులు కూర్చున్న స్థలము. అచ్చటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణాలు విడిచింది. శిష్యులు ఎన్ని రకాలో చెప్పుచు ఈ అధ్యాయాన్ని హేమడ్ పంత్ ముగించారు. శిష్యులు 3 రకాలు. ఒకరు ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక ముందే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారం ఆలస్యం చేయకుండా అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురువు ఆజ్ఞను వాయిదా వేస్తారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి, తోడుగా బుద్ధి కుశలత ఉండాలి, ఓరిమి ఉండాలి. అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించుటగాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరం. పైన చెప్పిన గుణములు అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశాలకు అర్హులవుతారు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపిస్తారు. వచ్చే అధ్యాయాలలో బాబా యొక్క హాస్యము, చమత్కారాల గురించి చెప్పుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చు. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరెదరో వారు గౌరవంతో సాయిబాబా లీలలు వినాలి, మననం చేయాలి. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత ప్రమావధిని పొందుతారు, తుదకు మోక్షానందాన్ని సాధిస్తారు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్న ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయాన్నే ఈ క్రింద తెలుపుతున్నాడు. సిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముకునేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండిపోయేది. ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోయేది. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదాలు ఒత్తుతూ మనసునందు సాయి జపాన్ని చేస్తున్నారు. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉన్నారు. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా అక్కడే ఉన్నారు. శ్యామ నవ్వుతూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగగింజలంటుకున్నవి చూడు అన్నారు. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు జలజలా నేల మీదకి రాలాయి. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగాన్ని సాచాడు. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందకి దొర్లాయి. అక్కడున్న వారందరూ వాటిని ఏరారు. ఈ సంఘటన హాస్యానికి తావిచ్చింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించెనో ఊహించసాగారు. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకపోయాడు. ఎవరికీ సరి అయిన సమాధానం తోచలేదు. అందరూ ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతుండగా బాబా ఇట్లన్నారు, ఈ అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం కలదు. ఈనాడు సంత రోజు, శనగలు తినుచూ ఇక్కడికి వచ్చినాడు. ఇతని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఆశ్చర్యమేమున్నది అన్నారు. హేమాడ్ పంతు, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను, అయితే ఈ దుర్గుణాన్ని నాపైన ఎందుకు మోపుతున్నారు? ఈనాటికి నేను సిరిడీలో సంత చూసి ఎరుగను. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయినా నేను శనగలను ఎట్లు కొన్నాను? నేను కొననప్పుడు నేనెట్లు తింటాను? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను. ఆ మాటలు వినగానే బాబా, అవును అది నిజమే, దగ్గరున్నవారికిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరిస్తున్నావా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పిస్తున్నావా అన్నారు. ఈ సంఘటనలో బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనిద్దాం.